ఈ క్రిస్టియన్ సైన్స్ ఇందాక నేను చెప్పినటువంటి సైన్స్ ఎంత పాతది అంటే 1802 స్టార్ట్ అయింది. ఈ గాయత్రి మంత్రం శక్తి ఎప్పటి నుంచి స్టార్ట్
అయింది?
ఎన్ని కోట్ల సంవత్సరాలు బట్టి జరుగుతుందో. అంతేత న్యాచురల్ గా ఈ మంత్రశక్తి ఏం చేస్తుంది? నీకు ఆ సజాతీయ పదార్థాలన్నీ కూడా మీ దగ్గరికి లాక్కొస్తుంది. మీరు తల అటు ఇటు చెప్పకుండా చెప్పకుండా ఈ గదిలో ఎన్ని స్తంభాలు ఉన్నాయో చెప్పగలరా? తల తిప్పకండి. ఎన్ని స్తంభాలు ఉన్నాయి? నాకు తెలియదు. ఇది లెక్క పెట్టాలి నేను కూడా. ఓకే, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 కదా. ఈ 11 స్తంభాలు ఎన్ని రోజులు పట్టినాయి ఇక్కడ? తప్ప ఇప్పుడు లెక్క పెట్టమనగానే ఆవిర్భవించాయా? కానీ దాని వైపు మీ దృష్టి నిలిచే కానీ అది ఉన్నాయని మీరు గమనించలేదు. అలాగే మీరు గాయత్రి మంత్రం జపం చేసేసుకుంటూ నాకేం ఫలితాన్ని రాలేదు అంటే రావు. మీరు ఈ దృష్టి ఉండాలి. మీరు గాయత్రి మంత్రం ఉచ్చారణ చేస్తున్నప్పుడు ఆ సజాతీయ తత్వాలన్నీ మీ వేపు తోడుతున్నాయి. వాటిని మీరు గమనించేటటువంటి దృష్టి ఉంటే మీ గమనంలోకి ఉంటాయి తప్ప రాత్రి పక్కన నుంచి వెళ్తుంది. నాకేం అవలేదండి అంటారు. తప్ప అది చేసేది మనం. దానికి కాన్సన్ట్రేషన్ అక్కర్లేదు అని చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. చాలా మంది ఆధ్యాత్మిక జగత్తులో ఏకాగ్రత కోసం ప్రయత్నిస్తారు. డోంట్ ట్రై టు రిఫ్యూజ్. ఏకాగ్రత అనవసరం. మీకు కావాల్సింది ఏంటంటే తన్మయత్వం. అందులో ఆ ఆనందం మీద మీరు అబ్జార్బ్ అయిపోగలరు. ఆధ్యాత్మిక విద్య గురించి చెప్తున్నటువంటి ఈ 22 సంవత్సరాలలో ఒక్క వ్యక్తి కూడా నా దగ్గరికి వచ్చి ఏంటోనండి సినిమాకి వెళ్తున్నాను మనసు లగ్నం కావటం లేదు అని ఒక్కడనే లేదు. ఒక్కడు మీకు మనసు లగ్నం అవుతుందా సినిమాకి వెళ్తే? అవదా. కానీ గాయత్రి మంత్రం ఏమైనా చేస్తే లగ్నం కావటం మిమ్మల్ని మీరు మోసగించుకుంటున్నారు. మీరు సమయత్వం చెందగలరు, మనస్సు లగ్నం చేసుకోగలరు అన్నది మీ హ్యాబిట్స్ ప్రూవ్ చేస్తుంది. అంటే గాయత్రి మంత్రం మీద సమయత్వం మీకు ఎందుకు రావటం లేదు అంటే దాని మీద మీకు ఇంట్రెస్ట్ లేదు. మరి ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది? ఈ బ్యాక్గ్రౌండ్ కావాలి, జ్ఞానం కావాలి, ఇంత గొప్ప మంత్రము, ఇది మీకు అమరత్వాన్ని ఆపాదిస్తుంది, మీ యొక్క అన్ని కష్టాలను, ఇదేంటి హరికథలు కాదు, కట్టుకథలు కాదు, అనేక మంది సాధకుల యొక్క అనుభవం ఇది అన్నది మీరు నిరంతరము స్వాధ్యాయం చేసుకుంటూ మీలో మీరు డిస్కస్ చేసుకుంటూ ఉంటే మీరు మంత్రజపం చేస్తున్నప్పుడు మెల్లమెల్లగా మీరు గాయత్రి మంత్రంలో కర్మ ఎత్తులు చెందుతారు. అప్పుడు ఎప్పుడైపోతుందిరా బాబు ఒక గంట? ఏదో ఆయన చెప్పాడు, ఆయన ఏదో దీక్ష తీసుకోమన్నాడు అని పదో తారీఖులు దీక్ష పోటీ టాపిక్ గురించి కలగ చెప్తున్నాను. నేను దీక్ష తీసుకున్న వాళ్ళు మాత్రమే యజ్ఞం చేయాలని ఉండేది. యజ్ఞానికి దీక్ష తీసుకోని వాళ్ళు కూడా రావచ్చు. అండ్ యజ్ఞము చాలా ఆనందమే వాతావరణంలో జరుగుతుంది. దీక్ష లాగా స్ట్రిక్ట్ గా ఉండదు. యూ కెన్ ఎంజాయ్, నమస్కారాలు చేసుకోవచ్చు, ఒక పండుగ లాగా ఉత్సాహం లాగా యజ్ఞం చేస్తున్నాం. ఇంకేత దీక్ష తీసుకునేప్పుడు మాత్రమే స్ట్రిక్ట్నెస్, యజ్ఞం చేసేటప్పుడు స్ట్రిక్ట్నెస్ లేదు కనుక పొద్దున్నే 4:30కి లేచి మేము దీక్ష తీసుకోలేము అనేటువంటి వాళ్ళు చాలా ఆనందంగా టిఫిన్ అది తిని టిఫిన్ టైం ఎంత పెట్టాను అయ్యా? 10 గంటలకి మీరు హాయిగా టిఫిన్ తిని రావచ్చు, కడుపు నిండా తిని రావచ్చు, ఏ డ్రెస్సులో అయినా రావచ్చు. ఇది ఎంజాయ్ చేస్తారు. యజ్ఞం అంటే ఒక ఉత్సాహం, ఒక పండుగ అది గుర్తుంచుకోండి. సరే ఆ టాపిక్ వదిలేద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నా నేను కర్మయత్నం గురించి చెప్తున్నాను. ఇంకట ఎప్పుడు గంట అయిపోతుందా బాబు అనుకుందా, అప్పుడే గంట అయిపోయిందా అని గ్యారంటీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇఫ్ యూ కెన్ ఫీల్ ఇట్, ఒక చిన్న మంత్రం వెనకాకలా
ఇంత అద్భుతమైనటువంటి శక్తి ఉన్నది.
మిమ్మల్ని అమరత్వం నేను తీసుకెళ్ళటమే కాకుండా ఇమీడియట్ రిజల్ట్స్ ఏంటి అంటే
మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు పోతాయి.
కానీ వింటే పోవు, నా లెక్చర్ విన్నంత మాత్రమే పోదు, మీరు చెయ్యాలి. అంటే ఏంటి, ఒక మొండిగా చెయ్యాలన్నమాట.
నేను ప్రతిరోజు ఒక గంట సేపు గాయత్రి మంత్ర జపం చేస్తాను అని మొండి కట్టేయండి.
మీరు మొండికి ఎత్తలేకపోయారు అంటే అర్థం ఏంటో తెలుసా, నేను ఇంత చెప్పినా కూడా మీరు సుఖపడటానికి ఇష్టపడటం లేదు.
యు ఆర్ ఎ గ్రేట్ సేజ్, మీరు త్యాగహీనులు, మీరు కష్టపడటానికే పుట్టేమో అని నిరూపించదలుచుకున్నాను తప్ప నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సుఖపడను అనేటటువంటి మనసు ఉంది కనుకనే ఇన్ని రకాల చెప్పినా కూడా మనం దాన్ని చేయలేకపోతున్నాం.
మార్చుకోండి దాన్ని,
మీరు ప్లీజ్ సుఖపడండి, మీరు కష్టపడకండి, మీ జీవితాన్ని ఆనందమయంగా చేసుకోండి దయచేసి అని నేను కోరుకుంటున్నాను మిమ్మల్ని.
ఇది అంతా ఎందువల్ల వస్తుంది అంటే లైక్ అట్రాక్ట్ లైక్.
ఇక్కడ గాయత్రి మంత్రం జపం చేస్తున్నప్పుడు పులకించాలి. ఎంత గొప్ప మంత్రాన్ని మనం చేస్తున్నాం,
ఈ మంత్రాన్ని ఉపయోగించుకుని సృష్టికి ప్రతి సృష్టి చేశాడు విశ్వామి.
పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టించాడు పుత్రకామి యజ్ఞం ద్వారా.
సిరీస్ ఆఫ్ హార్ట్, అంత గొప్ప మంత్రం చేయటానికి మీకు విసిగేస్తుంది అంటే అర్థం ఏంటి?
శ్రద్ధ,
శ్రద్ధ లేదు, విశ్వాసం.
5 రూపాయలు ఇంక్రిమెంట్ వస్తుంది అంటే మీరు రోజుకి 2 గంటలు ఎక్స్ట్రా కష్టపడగలరు. గ్యారంటీగా అని తెలిపారు. అప్పుడు ఆ అశోకవనంలో సరోవరం దగ్గర కూర్చుంటాడు, ఎందుకంటే ఖచ్చితంగా సీత సంధ్యావందనం చేసుకోవటానికి వస్తుంది అని. జైల్లో ఉన్న నిత్యకృత్యాల్లాగే స్నానం చేయటం, టాయిలెట్కి వెళ్ళటం ఎంత ఇంపార్టెంటో జైల్లో ఉన్న ఫెసిలిటీ ఎలా ఇస్తారో సీతాదేవికి. మళ్ళా కైకేయి కౌశల్య కూడా కొన్ని విశేషమైనటువంటి పరిస్థితుల్లో గాయత్రి మంత్రాన్ని ఎలా ఉపయోగించుకోవాలో రామాయణంలో చెప్పబడింది, ఋగ్వేదంలో చెప్పబడింది. కొన్ని థాట్స్, కామన్ సెన్స్ థాట్స్. స్త్రీలకు వేదాధ్యయనం నిషిద్ధమైతే వారు మంత్రద్రష్టలు మరియు ఋషికలు ఎలా అయ్యారు? ఋగ్వేదంలో వాటిలో సుమారు 38 మంది ఋషి కన్యల యొక్క పేరు వస్తుంది, ఋషి భార్యల యొక్క పేరు వస్తుంది. వాళ్ళు వేద మంత్రాలను దర్శించారు అని అందులో ఉంటే వాళ్ళకి వేదమే చదవుకోవటానికి అధికారం లేకపోతే వాళ్ళు మంత్రద్రష్టలు ఎలా అయ్యారు? స్త్రీలు యజ్ఞము, పూజలు, సంస్కారంలో ఏ విధంగా పాల్గొనగలరు? రాముడు యజ్ఞం చేయదలుచుకుంటే పక్కన సీత లేదు, సీత లేకపోతే చివరికి ఏం చేయాల్సి వచ్చింది? బొమ్మ సీతనైనా పెట్టుకుని చేయాలి తప్ప స్త్రీ లేకపోతే అసలు యజ్ఞం చేయలేవు. స్త్రీలను వివాహములు, ఇతర ఉత్సవములు, వేదమంత్రములు ఉచ్చరించమంటారు కదా. వేదమంత్రములు లేకుండా సంధ్యా హోమము వారు ఎట్లు చేయగలరు? అనసూయ, అహల్య, అరుంధతి, మదాలస మరియు అనేకులు వేదశాస్త్రంలో ప్రావీణ్యులు ఎలా అయ్యారు? శంకరాచార్యులు వారు మండన మిశ్రుడు పోటీ చేసుకుంటూ ఉంటే మండన మిశ్రుడు భార్య జడ్జి, ఆవిడ సబ్జెక్ట్ రాకుండా జడ్జి ఎలా అవుతుంది? శంకరాచార్యులు వారు ఆవిడ జడ్జిమెంట్ ఒప్పుకుంటానన్నాడు. శంకరాచార్యులు వాడు మామూలు మేధావి కాదు కదా. అర్ధాంగ్యాన్ని పిలుస్తూ జ్ఞాన సముపార్జనలో మతములో వారి పట్ల వివక్షత ఎలా చూపగలం? ఓ పక్షేమో ఈక్వల్ షేర్ అంటావు, ఇంకో ఏమో వాళ్ళకి అధికారం లేదంటాం. స్త్రీలకు పుట్టిన పిల్లలకు వారికి లేని అర్హత ఎలా వచ్చింది అని గురువు గారు సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చారు. ఇదంతా ఎందుకు నేను చెప్తున్నానంటే మిమ్మల్ని చాలా మంది అడుగుతారు, వాళ్ళలా అడిగాయని చెప్పి మీరు మానేస్తారు. శ్రీరామ శర్మ ఆచార్య అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మహాతపస్సు చెప్పాడు అంటే ఎక్స్పర్ట్ చెప్తే వింటారు, మీరు రిక్షావాడు చెప్తే వింటారు. నేను మొన్న ఎగ్జాంపుల్ చెప్పాను కదా, క్యాన్సర్ ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళి వాడు మందు రాసిస్తే రిక్షావాడు చెప్పాడు వాడు ఎక్స్పర్ట్ కాదని వాడిని వదిలేశాడు. నా స్నేహితులు మందు తీసుకోలేవాడు ఎందుకంటే రిక్షావాడు చెప్పాడు. అలాగే గాయత్రి సాధన చేయనటువంటి వాళ్ళు, గాయత్రి గురించి తెలియనటువంటి వాళ్ళు, అనేక మంది పురోహితులు వాళ్ళు కూడా నాతో చాలాసార్లు చెప్పారు. నేనే వాళ్ళని వాదించలేదు, ఇప్పుడు నేను వాదించలేదు. మీ నమ్మకాలు మీవి, నా నమ్మకాలు నావి. కానీ నా నమ్మకం వెనకాటలు ఉన్నటువంటి లాజిక్ నేను మీ ముందు చెప్తున్నాను. అంచేత ఎప్పుడు కూడా ఏదైనా ఒక విషయం గురించి నిర్ణయించుకోదలుచుకున్నప్పుడు ఈ సింపుల్ కామన్ సెన్స్ మీరు ఉపయోగించుకోండి. గో టు ద ఎక్స్పర్ట్. ఎక్స్పర్ట్ ఏం చెప్పారో అది వినండి తప్ప ఏడీసీ అయినటువంటి దారిలో పోయేటటువంటి వాడు ఏదో చెప్పాడని మాత్రము దాన్ని ఆధారం చేసుకుని మీ శ్రద్ధను విశ్వాసాన్ని కోల్పోకండి. ఇప్పుడు ఇది సాయంత్రం క్లాసులో గాయత్రి సాధనలో గాయత్రికి ఉన్నటువంటి శాపాలు యజ్ఞోపవీతము దాని గురించి మనం చర్చించుకున్నాం. ఫస్టే తెచ్చిపోతాం ఏదైనా చేస్తాం ఇప్పుడు యజ్ఞం చేయాలి. ఇంత చెప్పుకున్నా అసలు అంటే జపము యజ్ఞము ఇవే మిమ్మల్ని ఆ మార్గంలో పడేస్తాయి. క్లాసుకి ముందు జపం చేసుకున్నాం మనం, క్లాస్ అయిపోయాక యజ్ఞం చేసుకుంటాం. దీపాన్ని చూసుకోండి, మీ ఆజ్ఞాచక్రం దగ్గర ఆ జ్యోతిని గమనించుకోండి. విజువలైజ్ ఇందాక నేను చెప్పేనే ఉత్సాహంతో నాకేం కనిపిస్తుంది, నాకు అసలు ఎప్పుడు కళ్ళు మూసుకున్నా దీపం తప్ప అన్ని కనిపిస్తాయి, అసలు ఆలోచితే ఆలోచన తీసుకోకండి, ఖచ్చితంగా మీకు కనిపిస్తుందా జ్యోతి, ఎదురుకుండా జ్యోతి వెలుగుతోంది, ఆ జ్యోతి మీ ఆజ్ఞాచక్రం దగ్గర వెలుగుతోంది అనే భావన చేసుకోండి. వెరీ క్లియర్ విజువలైజేషన్. మీరు ఏకాగ్రత తెచ్చుకోకలేదు, సమయత్వం తెచ్చుకోండి, అంటే ఆనందంగా మీ కనుబొమ్మల మధ్య ఆ జ్యోతి వెలుగుతోంది, ఎంజాయ్. దీపములో రెండు లక్షణాలు ఉంటాయి, వేడి వెలుతురు. దీపం యొక్క వేడి మన హృదయంలోకి ప్రవేశిస్తుంది, మన బ్లడ్లోకి ప్రవేశిస్తుంది, మన జీవితంలో వేడి స్ఫూర్తి ఉత్సాహాన్ని నింపుతోంది. చాలా ఉత్సాహంగా నేను జీవిస్తున్నాను, ఆ బ్లడ్ మొత్తము మన శరీరంలో ప్రవహిస్తోంది. రక్త నాళాల ద్వారా దీపం యొక్క వేడి నా శరీరంలో ప్రవహిస్తోంది. ఫీల్ ఇట్ ద హీట్. దీపం యొక్క వెలుతురు నా కుడివైపు లివర్ ఏరియాలోకి చేరి అక్కడి నుంచి నాడీ మండలం ద్వారా మొత్తం శరీరంలో ప్రవహిస్తుంది. అంచేత మీరు ఆ మొత్తం బ్లడ్ వెసల్స్ నర్వ్స్ ఊహించుకోండి, బ్లడ్ లో వేడి, నర్వ్స్ లో వెలుతురు. ఈ వేడి వెలుతురు మయం అయిపోయారు, మీరు జ్యోతిర్మయం అయిపోయారు. మొత్తము శరీరము కాంతితో నిండిపోయింది, ప్రకాశంతో నిండిపోయింది, ఉత్సాహంతో నిండిపోయింది, జ్ఞానముతో నిండిపోయింది. ఆజ్ఞాచక్రం దగ్గర ఉన్న జ్యోతిలో వేడి వెలుతురు రెండు ఉన్నాయి. హృదయం దగ్గర వేడి, లివర్ దగ్గర వెలుతురు. ఆ వేడి శరీరం అంతా వ్యాపిస్తోంది, వెలుతురు శరీరం అంతా వ్యాపిస్తోంది. ఆజ్ఞాచక్రంలో ఉన్న జ్యోతిలో ఐదు గాయత్రి మంత్ర ఆహుతులు మనం వేసుకుంటున్నాం. ఓం భూర్భువ స్వః తత్ విశుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్. స్వాహా ఇదం గాయత్రీదం నమః. ఓం భూర్భువ స్వః తత్ విశుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్. స్వాహా ఇదం గాయత్రీదం నమః. ఓం భూర్భువ స్వః తత్ విశుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో న ప్రచోదయాత్. స్వాహా వేదం గాయత్రేదం నమమ ఇవాళ సాయంత్రము గాయత్రి గాయత్రి యొక్క యజ్ఞము గాయత్రి యొక్క యజ్ఞోపవీతము గురించి మనం చదువుకుంటాం నేర్చుకుంటాం. స్వస్తి. కదలకుండా కాసేపు కూర్చుని కదలండి, కదుక్కుని కదలకండి. ఇలాంటి విషయాలు విన్న తర్వాత, యజ్ఞం చేసిన తర్వాత, లెట్ ఇట్ సెటిల్.
గాయత్రి మహావిజ్ఞాన్ క్లాసెస్ 8 అక్టోబర్ 2003 ఈవినింగ్ క్లాస్. జయ గురుదేవ్.
విషయము ఈనాడు మనకి చాలా ముఖ్యమైనటువంటిది. మానవ జాతి ఈ మహావిద్యను నేర్చుకోవటానికి తగినటువంటి స్థాయికి వచ్చింది అని మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈనాడు భౌతిక జగత్తులో కనుక మనం చూసుకుంటే అనేక తత్వాల మీద మనకి పరిపూర్ణమైనటువంటి అధికారం వచ్చింది అని అర్థమవుతుంది. పృథ్వీతత్వం మీద, జలతత్వం మీద, అగ్నితత్వం మీద పూర్తి అధికారం వచ్చింది. ఈ తత్వాలు ప్రపంచం అంతటా కూడా వ్యాపించున్నాయి. ఒక పృథ్వీ గ్రహం మీదే లేదు, ప్రపంచం అంతటా కూడా వ్యాపించి ఉన్నాయి. ఈ ప్రిన్సిపల్స్, ఈ తత్వాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడ ఇదే నియమాలు మనం ఉపయోగించుకుంటాం. గ్రావిటేషన్ అనేది పృథ్వీ మీద ఉంది, చంద్రుడి మీద ఉంది, ఇతర గ్రహాల మీద కూడా ఉంది. గురుత్వాకర్షణ నియమాలు ఒకటే. పృథ్వీ గ్రహం మీద ఏ గురుత్వాకర్షణ నియమాలు ఉన్నాయో అదే గురుత్వాకర్షణ నియమాలతో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి పదార్థము కూడా ఆకర్షింపబడుతుంది, ఒక విశేషమైనటువంటి పరిధిలో తిరుగుతోంది. ఎలా ఎక్కడ వస్తుంది అంటే, పృథ్వీ మీదటువంటి గురుత్వాకర్షణ శక్తి కంటే చంద్రుడి మీద ఉన్నటువంటి గురుత్వాకర్షణ శక్తి 1/6. అంటే ఇక్కడ 60 కిలోలు ఉన్నటువంటి వాడు అక్కడ 10 కిలోలే ఉంటాడు. అంతటి ఇక్కడ నడక అలవాటు అయిపోయిన వాడు, 60 కేజీల వ్యక్తి చంద్రమండలంలోకి వెళ్తే వాడు ఎలా ఉంటాడు? ఎగురుతాడు. నియమం అదే. 1/6 గ్రావిటేషన్ ఉంది కనుక అక్కడ అలా ప్రవర్తిస్తున్నాడు వాడు. ఈ విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్పేటటువంటి మాటలను గాయత్రి మంత్రంలో వ్యాహృతులు అంటారు. వ్యాహృతులు అంటే వ్యాపించేది అని అర్థం. ఈ వ్యాపన భౌతిక క్షేత్రంలోనే కాదు, చేతనత్వ క్షేత్రంలో కూడా ఉంది, కాన్షియస్నెస్ లో కూడా ఉంది. ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి విషయము దేనినవుతే మనము ఆధ్యాత్మికత అంటున్నాము, స్పిరిచువలిజం అంటున్నాము, నిజానికి అదే మన చేతనత్వం యొక్క విజ్ఞానం. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎందుకంటే నన్ను కొంతమంది అడుగుతూ ఉంటారు, స్పిరిచువలిజం ఎలా ఉపయోగపడుతుంది అని. ఎలా ఉపయోగపడుతుంది అని అడగండి, ఎలా ఉపయోగపడదు అని అడగాలి యాక్చువల్ గా. ఎందుకంటే అది ఉపయోగపడనటువంటి క్షేత్రం లేదు, అది ఉపయోగపడినటువంటి విజ్ఞానం లేదు. ఎక్కడైనా కూడా ఆ చేతనత్వమే ఉపయోగపడుతుంది. అసలు ఐన్స్టీన్స్ థియరీ అదే. ఐన్స్టీన్స్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ఏంటి అంటే, నువ్వు ప్రయోగం చేస్తున్నప్పుడు ఎక్స్పెరిమెంటర్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. ప్రయోగం చేస్తున్నటువంటి వాడు ప్రయోగంలో భాగమే. సైన్స్ లో సాధారణంగా మనకి ఏం చెప్పబడి ఉంటుంది అంటే, నీ కెమిస్ట్రీలో ఏదో ప్రాక్టికల్స్ చేస్తూ ఉంటే వాటికి నాకు సంబంధం లేదండి, అంతే కదా. టెస్ట్ ట్యూబ్ లో ఏదో రియాక్షన్ చేస్తున్నాను నేను, ఓ పదార్థాన్ని తీసుకుని ఒక టెస్ట్ ట్యూబ్ లో వేశాను, ఇంకో పదార్థాన్ని తీసుకున్నాను ఇంకో టెస్ట్ ట్యూబ్ లో వేశాను, రియాక్షన్ వచ్చింది, దాన్ని నోట్ చేసుకున్నాను. అంటే ఈ నోట్ చేసుకోవటంలో నా పాత్ర ఎంత ఉంది అంటే, ఒక దర్శకుడిగా, ఒక అబ్జర్వర్గా, ఒక సాక్షిగా ఉంది అని అనుకుంటున్నాం మనం. కాదది, నీవు కూడా అందులో ఒక పాత్రధారివే. స్టాటిస్టిక్స్ అనేటటువంటి సైన్స్ అని ప్రూవ్ చేస్తుంది. 13 అనేటటువంటి అంకె చాలా మంచిది అని ప్రూవ్ చేయదలుచుకున్నప్పుడు మీరేం చేస్తారు? ఆ రోజు జరిగినటువంటి ఆ సంఖ్యకి జరిగినటువంటి అంత మంచి ఫలితాలను మీరు ఒక చోట చేరుస్తారు. దేర్ఫోర్ 13 అనే సంఖ్య చాలా మంచిది. మీరు అలా ప్రూవ్ చేయదలుచుకోలేదు. మీరేమైనా ప్రూవ్ చేయదలుచుకున్నారు? 13 మంచిది కాదు అంటే ఇంతకీ 13 అనేటటువంటి సంఖ్య మంచిదా చెడ్డదా? డిపెండ్స్ ఆన్ యూ అబ్జర్వర్. అది చేతనత్వం. అంటే మీకేమనిపిస్తోంది అంటే, మీ జీవితాలలో జరిగేటటువంటి సంఘటనలన్నీ కూడా వాటంతట అవే జరిగిపోతున్నాయి. స్థూల జగత్ అంతా కూడా ఒక విశాలమైనటువంటి శక్తిధారల్లో, సూర్యుడు చుట్టూ గ్రహాలు, గ్రహాలము సూర్యుడు చుట్టూ, ఈ సూర్యుడు గ్రహాలు కలిసి ధ్రువ నక్షత్రం చుట్టూ, ఈ ధ్రువ నక్షత్రము అది అంతా కలిసి ఇంకో మహాసూర్యుడు చుట్టూ, అలాగా బిగ్ క్లాక్, ఒక పెద్ద మహాయంత్రము సృష్టిలో తిరుగుతోంది. అందులో మీ పాత్ర ఏమీ లేదు అనుకుంటున్నారు. కానీ ఆధ్యాత్మికత ఏం చెప్తోంది అంటే, అసలు ఈ మొత్తము సృష్టిలో మీ పాత్రే చాలా ప్రముఖమైనది. యువర్ రోల్ ఇస్ మోస్ట్ డామినెంట్. ఎంత మీ జీవితాలలో తేడా రాబోతోందో చూడండి. ఎందుకు పనికిరానటువంటి ఈ విశాల ప్రపంచంలో నగణ్యమైనటువంటి, తుచ్ఛమైనటువంటి, నీలమైనటువంటి, బలహీనమైనటువంటి, పాత్రధారులుగా జీవిస్తున్నటువంటి మనము ఆధ్యాత్మిక విద్య ఎప్పుడైతే నేర్చుకుంటామో మీరే సృష్టికి అధిపతి అవుతారు. ఆ చేంజ్ ఆఫ్ కాన్షియస్నెస్ మీలో రావాలి. ఆ పని చేసేటటువంటి ధైర్యం మీలో రావాలి. అది శ్రద్ధ అంటే, విశ్వాసం అంటే. ఓ 200 మంది మనుషుల్ని, వాళ్ల యొక్క కిలోల కిలోల సామాన్ని, టన్నుల టన్నుల సామాన్ని ఆకాశంలో ఎగిరేసుకుని తీసుకెళ్లగలను అని పైలట్ కి నమ్మకం లేకపోతే ఆకాశంలో ఎగరలేడు. ఎందుకు ఎగరగలుగుతున్నాడు? వాడికి ఒక విశ్వాసం ఉంది, యంత్రం పనిచేస్తుంది, నేను అనుకున్నట్టే పనిచేస్తుంది. వాడికి ఇక్కడి నుంచి ఒడుకు మొదలెట్టిన పైన వెళ్తే ఆ యంత్రం ఫెయిల్ అవుతే ఏమవుతుంది అని ఇంకా అసలు వాడు ఎగరలేడు. మనము కూడా మన శరీరాల మీద ప్రజాభిప్రాయము అనేటటువంటి ఒక బలహీనతతో జీవిస్తున్నాం. ఈ భౌతిక శరీరం కొన్ని పనులు మాత్రమే చేయగలదు. కానీ రైల్వేస్, ఎయిర్వేస్ వీటి యొక్క డెవలప్మెంట్ చూసుకుంటే ఓ విచిత్రమైనటువంటి సత్యం బోధపడుతుంది. 1860 ఆ ప్రాంతాల్లో ఒక సైంటిస్ట్ అప్పటి అమెరికా ప్రెసిడెంట్ ఉత్తరం రాశాడు, డియర్ సార్, ట్రైన్స్ షుడ్ నెవర్ బి అలౌడ్ టు క్రాస్ ద లిమిట్ ఆఫ్ 12 మైల్స్ పర్ అవర్, బికాస్ ఇఫ్ ఇట్ మూవ్స్ బట్ ది స్పీడ్ ఆఫ్ 12 మైల్స్ పర్ అవర్, మోర్ దెన్ దట్ ద పీపుల్ సిట్టింగ్ ఇన్ ద కంపార్ట్మెంట్ విల్ డై. సైంటిస్ట్ రాశాడు కలకత్తాలో 5-6 ఏళ్ల కిందట రైల్వే యొక్క బైక్ సెంకరణి సెలబ్రేషన్స్ ఏవో జరిగా నాకు గుర్తులేదు ఇప్పుడు. అప్పుడు ఆ ఉత్తరం అక్కడ వాళ్ళు ఫ్రేమ్ని చూపించారు. అప్పటి నమ్మకం అది, అప్పటి విశ్వాసం అది, అప్పటి శ్రద్ధ అది. రైలు 12 మైళ్ళ వేగంతో కంటే స్పీడ్గా వెళ్తే వెళ్ళకూడదు అని ఎవడు చెప్తున్నాడు? సైంటిస్ట్ చెప్తున్నాడు. ఆ కాలం సైంటిస్ట్ చెప్తున్నాడు. అందువల్ల వాడు ప్రెసిడెంట్ గుర్తుని రాశాడు, యాజ్ ఎ సైంటిస్ట్ ఐఎమ్ టెల్లింగ్, నీకేం తెలుసు, నువ్వు ప్రెసిడెంట్వి, స్పీడ్ పెంచాలని చూస్తున్నారు, వద్దు. యో ఎ శ్రద్ధస్తయేవ సహ నమ్మారు, అది ప్రయత్నించలేదు. దాని తర్వాత ఏంటి, రైలు ఇంజిన్కి ముందు గుర్రాలు నడిచేవి, 2 గుర్రాలు, దాని వేగాన్ని కంట్రోల్ చేయాలి, ఇంత స్పీడ్గా వెళ్ళకూడదండి. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఎలాగైతే ఇంజిన్ యొక్క సామర్థ్యాన్ని మనము తప్పు అర్థం చేసుకుని దాని సామర్థ్యాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాము. మనుషులారా, మీరు కూడా మీ శరీరం యొక్క సామర్థ్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. మీ శరీరంలో అనంతమైనటువంటి శక్తి కేంద్రాలు ఉన్నాయి. ఆ శక్తి కేంద్రాలన్నీ కూడా ధ్వని శబ్దము మీద ఆధారపడి పనిచేస్తాయి. అంచేత శబ్దము యొక్క శక్తిని, ధ్వని యొక్క శక్తిని, అక్షరాల యొక్క శక్తిని మీరు ఉపయోగించుకోగలిగితే ప్రపంచంలో మీ శరీరము చేయలేనటువంటి ఏ పని లేదు. అది వాళ్ళు చెప్పినటువంటి ప్రిన్సిపల్. మొత్తము ఆధ్యాత్మికత, మొత్తము గాయత్రి మంత్రము, మొత్తము దుర్గా సప్తశతి, మొత్తము భగవద్గీత, ఆధ్యాత్మికత పేరుతో ఏ స్తోత్రము రాయబడినా దాని ఉద్దేశం ఏంటంటే మానవ శరీరము యొక్క సామర్థ్యము అనంతము, ఇట్ ఈజ్ ఇన్ఫినిట్. దాని సామర్థ్యానికి మీకు అంతు చూడలేరు. ఓ నారదుడు ఉంటే వాడు దేవర్షి ఆ స్థితికి వెళ్ళాడు. దాని తర్వాత ఎండ్ అయిపోతే దాని తర్వాత ఇంకా ఉన్నాయి చాలా ఋషి, ఋషి తర్వాత మహర్షి, మహర్షి తర్వాత రాజర్షి, రాజర్షి తర్వాత బ్రహ్మర్షి, బ్రహ్మర్షి తర్వాత దేవర్షి. ఇంకేత మీకు ఐదు ఇంద్రియాలే ఉన్నాయి కనుక ప్రస్తుతం మీకు మీ శరీరాలలో ఉన్నటువంటి ఇంద్రియ సామర్థ్యము ఎన్ని రకాలుగా మీరు చూసుకున్నా ఐదు రకాలుగానే దాన్ని విభజించగలరు. ఐదు ఇంద్రియాలుగానే దాన్ని విభజిస్తున్నారు కనుక వాటి యొక్క సామర్థ్యాన్ని కూడా ఒక ఋషి యొక్క సామర్థ్యంతో పోల్చి చూసుకుంటే మన సామర్థ్యం ఎంత? ఋషి యొక్క, ఋషికి మహర్షికి తేడా మనకి తెలీదు. అందరినీ కలిపి ఒకే స్థితిలో పెట్టి రాజిస్తాం మనం. కానీ రాజర్షి నుంచి బ్రహ్మర్షి అవటానికి విశ్వామిత్రుడు లాంటి ఒక మంకు పట్టు కలిగినటువంటి వాడు, థెరపిక్ డిటర్మినేషన్ కల్పించే వాడు, వశిష్ఠుడి యొక్క 99 పిల్లల్ని చంపితే గానీ అవ్వలేకపోయాడు. అంటే రాజర్షికి బ్రహ్మర్షికి మధ్య తేడా మీరు ఊహించగలుగుతున్నారు కదా, గ్యాప్ ఇన్ కాన్షియస్నెస్, చేతనత్వంలో ఉన్నటువంటి తేడా. సూక్ష్మ జగత్తులోకి వెళ్తున్న కొద్దీ కూడా మన శక్తి పెరిగిపోతుంది. మూడు చేతనత్వ శక్తులు మనకే తెలుసు, స్థాయిలు మనకే తెలుసు. మనము జాగ్రత్త అవస్థలోనే కాదు, స్వప్నావస్థలోనూ ఉన్నాము, నిద్రావస్థలోనే ఉన్నాము. ఒక విషయం మాత్రం మనం చాలా ఖచ్చితంగా చెప్పగలం, నిద్రలో కంటే స్వప్నములో మనం ఎక్కువ సుఖపడగలము, డిపెండింగ్ అపాన్ ది నేచర్ ఆఫ్ ద డ్రీమ్. అంతే కదా, భౌతిక జగత్తులో మీ యొక్క కోరికలు తీరటానికి టైం అనేటటువంటి తగ్గు తగులుతుంది. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, నేను గాయత్రి మహావిజ్ఞాన్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు చూపించబోయే స్లైడ్ నేను మీకు ముందు వివరించేస్తున్నాను. చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి, మీ జీవితాలలో భౌతిక సుఖము కంటే స్వప్న స్థితిలో మీరు పొందేటటువంటి సుఖము చాలా గొప్పది. ఎందుకు చాలా గొప్పది అంటే మీకు నచ్చినటువంటి సీన్స్ మీరు చూడగలరు, డ్రీమ్ లో మార్చేసుకోగలరు. మీరు ఈ సినిమా అవుట్ కంట్రోల్ కండిషన్ అది. జాగ్రత్త అవస్థ కంటే, భౌతిక స్థితిలో ఉన్నటువంటి మనము కంటే స్వప్నావస్థలో ఉన్నటువంటి మనం ఇంకా సుఖంగా ఉంటాము. అందులో జీవించగలిగితే ఇంకోటి ఏంటి చేయవచ్చు? మీరు కొంచెము సాహసం చూపించగలిగితే, కొంచెము ధైర్యం చూపించగలిగితే మీ యొక్క స్వప్నాన్ని భౌతిక జగత్తులో ఉన్నటువంటి అనేక మందికి అందజేయగలరు. నమ్ముతారా నమ్మరా? నేను చెప్పింది జాగ్రత్తగా ఫాలో కండి. కొంచెం మీరు సాహసం చూపించగలిగితే, సాహసం అంటే నా ఉద్దేశం మీరు ఏదో సాధన చేయాలి అనేది కాదు, కొంచెం మిగతా వాళ్ళకంటే వేరుగా ఆలోచించగలిగితే కొంచెం ఎక్కువ కాదు, మీరు కళలలో చూసేటటువంటి దాన్ని ప్రపంచానికి అందజేయగలుగుతారు. ఒప్పుకుంటారా? దీన్ని ఒప్పుకోరా? మీరు ఎంతమంది ఒప్పుకుంటారు దీన్ని? మరి చెయ్యాలి. నేను అడిగిన ప్రశ్న అర్థం, చెప్పింది అర్థమవుతుంది కదా అందరికీ. యువర్ డ్రీమ్, మీ యొక్క స్వప్నాలు అంటే ఇది చెంటే సుఖంగా ఉంటుంది అని మీకు అనిపిస్తే స్వప్నంలో ఊహలో మీరు కొంచెం ప్రయత్నిస్తే ఆ స్వప్నాన్ని మీరు ప్రపంచానికి అందజేయగలరు. భౌతిక జగత్తులో సైంటిస్టు చేసేది అదేగా, ద డ్రీమ్. మనిషి ఆకాశంలో ఎగలగలడు అనే ఒక స్వప్నము. ఆ స్వప్నము చూసినప్పుడు సుమారు 300 ఏళ్ల కిందట 1604-1605 లో లియోనార్డో విన్సి అనేటటువంటి ఒక సైంటిస్ట్, చాలా మంది ఆయన్ని మొనాలిసా పెయింటర్ గాని గుర్తిస్తారు, కానీ ఆయన పెద్ద సైంటిస్ట్ కూడా. అతను దీని గురించి అనేక డ్రాయింగ్స్ తీశాడు. అప్పుడు అతన్ని ఇచ్చేవాడా, మనిషికి ఎగిరే సామర్థ్యమే ఉండవలసి ఉంటే భగవంతుడు చేతులు ఇచ్చి ఉండేవాడు కాదు, మనిషికి రెక్కలు ఇచ్చి ఉండేవాడు. మనకి భగవంతుడు రెక్క ఇవ్వలేదు కనుక డోంట్ డ్రీమ్ ఆఫ్ సచ్ థింగ్స్. నువ్వు పిచ్చివాడివి, నువ్వు యువర్ ఎ ఫూల్ అన్నాడు. కానీ ఆ డ్రీమ్ ఎలాగైనా సరే మనం సార్థకం చెయ్యాలి అని కంకణం కట్టుకున్నాడు. తను అనేక ప్రయోగాలు చేశాడు, చనిపోయాడు. అప్పటి నుంచి 1802 వరకు అనేక మంది ఈ స్వప్నాన్ని భౌతిక జగత్తులో తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఏ ప్రయత్నము? మనిషి గాల్లోకి ఎగలటానికి. చివరికి 1802న ఇద్దరు సోదరులు తమ మొత్తము ఆస్తిని కరిగించేసుకుని మొట్టమొదటిసారి ప్రపంచంలో ఎగిరారు. ఎంతసేపు? 2 నిమిషాల పాటు మాత్రమే వాళ్ళు గాలిలో ఉండగలిగారు. అంటే ఒక 300 సంవత్సరాలు పట్టింది మానవ జాతికి కొంతమంది వ్యక్తులు వాళ్ళ యొక్క స్వప్నాన్ని అందించటానికి. అంతేనా? అంటే మీ స్వప్నాలను మీరు మానవ జాతికి అందించవచ్చు, మానవ జాతికి ఇష్టం లేకపోయినా, మానవ జాతి మీద నమ్మకపోయినా, కానీ మీకు శ్రద్ధావిశ్వాసం ఉండాలి, మేము చేయగలం. మీరు నమ్మాలి, యూ కెన్ డూ ఇట్, ఇట్ ఈస్ పాసిబుల్. కానీ ఈనాడు ఇటువంటి స్వప్నాలను చూసి మానవ జాతికి ఆ స్వప్నాలను అందించటానికి ప్రయత్నించిన మంచి అనేక మహనీయుల వల్ల ఈనాడు కొన్ని విచిత్రమైనటువంటి పరిస్థితులను కూడా మానవ జాతి ఒప్పుకోవడానికి రెడీ అవుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి మీ దగ్గరికి వచ్చాడు, నేను ఒక మందు కనిపెట్టదలుచుకున్నాను అన్నాడు. వచ్చాడు మీ దగ్గరికి, నేను మందు కనిపెట్టదలుచుకున్నాను. దేనికయ్యా మందు కనిపెట్టదలుచుకున్నాను? క్యాన్సర్కి మందు కనిపెట్టదలుచుకున్నాను. దానికి మీరు ఒక 2,000, 3,000, 20,000, 30,000 ఇస్తే నేను క్యాన్సర్కి మందు కనిపెడతాను. ఇప్పుడు అదే ప్రయత్నం జరుగుతున్నాయి కదా రీసెర్చ్ అనే పేరుతో. కానీ ఆ రీసెర్చ్ సెంటర్ యొక్క డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఇంటర్వ్యూ చేశారనుకోండి, క్యాన్సర్కి మందు మీరు ఎలా కనిపెట్టబోతున్నారు, బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే వాడు ఏం చెప్తాడు? ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉందా? నేను ఈ పరిస్థితుల వల్ల ఈ కారణాలు ఉన్నాయి కనుక నేను క్యాన్సర్కి మందు కనిపెడతాను అని చెప్తాను. వాడికి ఆధారం లేవు, అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుందో కూడా తెలియదు. అంటే వాడు చేసేటటువంటి ఈ మందుకు వెతికే ప్రయత్నము గాలిలో మేడలే, స్వప్నమే, ఆధారమేం లేదు వాడికి. కానీ దాన్ని మనం ఏమంటున్నాం? మనం సైన్స్ అంటున్నాం. కానీ గాయత్రి మంత్రం ద్వారా అనేక యుగాల నుంచి అనేక మంది కన్ఫర్మ్డ్గా మేము ఈ ఫలితాలు పొందాము అని చెప్తూ ఉంటే మీరు నమ్మరు. అందువల్ల దాన్ని మీరు ఉపయోగించుకోలేకపోతున్నారు. శ్రద్ధామయో ఎం పురుష అయో ఎ శ్రద్ధ, అది మీ శ్రద్ధ మీకు ఆ శక్తి కలగజేస్తుంది. యు షుడ్ బిలీవ్ నేను ఇది చేయగలను. అంటే ఆధ్యాత్మిక ఏం చెప్తుంది? మీ బిలీఫ్ అంటులేదు. నువ్వు ఏది కావాలనుకుంటే అది జరుగుతుంది, నువ్వు ఏది చెయ్యాలనుకుంటే అది జరుగుతుంది. నీకు కావాల్సింది ఏంటంటే నీ మీద నీకు శ్రద్ధ ఉంటే చాలు, నువ్వు నమ్మితే చాలు. దాన్ని ప్రపంచం అంతా నమ్ముతుందో లేదో మనకు అవసరం లేదు. ఆ వైజ్ఞానికమైనటువంటి క్యాన్సర్కి ప్రపంచంలో ఈనాడు ప్రతి చోట కూడా కోట్లాది కోట్ల రూపాయలు, డాలర్స్, రూబుల్స్, ఎన్స్, ఏ దేశంలో ఏ డబ్బు ఉన్నదో ఆ ధనాన్ని ఉపయోగిస్తున్నారు క్యాన్సర్కి మందు కనిపెట్టడానికి. అది తప్పు అని ఎవరు అంటలే, ఎందుకు తప్పు అని ఎవరు అంటలే. దారిలో పోతున్నటువంటి వాడు దాని గురించి ప్రయత్నించటంలే. విశేషమైనటువంటి సైంటిఫిక్ నియమాలు తెలిసినటువంటి వ్యక్తులు ఒక చోట సమూహముగా ఏర్పడి సైంటిఫిక్ టెక్నాలజీ వైజ్ఞానికముగా ఆలోచించి పనులు చేయగలిగేటటువంటి మానవుల సముదాయము ఒక చోట ఏర్పడి మేము ఆ బాధ్యత తీసుకుంటున్నాము అని చెప్తున్నాయి కనుక దానికి గ్రాంట్ చేస్తున్నాం. అవునా? అంటే మొట్టమొదట మీరు ఏం ప్రూవ్ చేసుకోగలగాలి? మీ యొక్క వైజ్ఞానికత నిరూపణ చేసుకోగలగాలి. యూ కెన్ థింక్ లాజికల్లీ. గాలిలో మీరు మేడలు కట్టడం లేదు. మీరు చేసేటటువంటి పనికి ఒక విశేషమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉంది, ఒక విశేషమైనటువంటి సిలబస్ ఉంది. మరి ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి సిలబస్ మనం ఎక్కడ పాటిస్తున్నాం? ఆధ్యాత్మికత ఏం చెప్తుంది అంటే, మీలో ఎవరైనా కూడా ఏ విధంగా అయితే భౌతిక జగత్తులో సైంటిస్టులు అవుతున్నారో, ఆధ్యాత్మిక జగత్తులో మీరు ఋషులు కావచ్చు. ఆధ్యాత్మిక జగత్తులో సైంటిస్టుని ఋషి అంటాం మనం, భౌతిక జగత్తులో సైంటిస్టుని విజ్ఞానవేత్త అంటాం. దానికి మీరు మీ శరీరంలో ఉన్నటువంటి 14 ఏరియాస్ని బాగా అర్థం చేసుకోవాలి. మన శరీరంలో ఉన్నటువంటి 14 ఏరియాస్ని మీరు చాలా బాగా అవగాహన చేసుకోగలిగితే అసంభవాన్ని మీరు సంభవం చేసుకోవచ్చు, ప్రకృతిని సాధించవచ్చు. భౌతిక ప్రకృతినే కాదు, సూక్ష్మ ప్రకృతి అంటే కళల ప్రపంచాన్ని కూడా మీరు సాధించవచ్చు. దీన్నే కాదు, కారణ జగత్ అంటే నిద్రాస్థితిని కూడా మీరు శాసించవచ్చు. ఎలా శాసిస్తారు? ఏ యాంగిల్లో మీరు మీ యొక్క ఈ విజ్ఞానాన్ని ఉపయోగించుకుంటారు అన్నది మీ మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తూ దానికి వాళ్ళు ఏం చెప్పారు అంటే, మీ శరీరంలో 6 శక్తి కేంద్రాలు ఉన్నాయి, 6 బటన్స్ ఉన్నాయి. దాన్నే మనం షట్చక్రాలు అంటాం. మొత్తము ఆధ్యాత్మిక సాధన మీ యొక్క వెన్నుపూస మీద ఆధారపడి ఉంటుంది. మొత్తం ఎలాగైతే వైజ్ఞానికుడు తన కన్నును చెవును 5 సెన్సెస్ ని ఉపయోగించుకుంటాడో, ఆధ్యాత్మిక శాస్త్రవేత్త ఈ 5 ఇంద్రియాలు మన వెన్నుపూసలో ఏ కేంద్రం నుంచి పనిచేస్తాయో ఆ కేంద్రాన్ని చేయించుకుంటాడు. మీకు అర్థమవుతుంది? ఇంద్రియాలు కూడా ఈ వెన్నుపూస మీద ఆధారపడి ఉన్నాయి. వీటినే వ్యావహృతులు అంటాం. ఎందుకు వ్యావహృతులు అంటాం అంటే, ఇదే మన శరీరం అందరిలోనూ కూడా ఉన్నాయి కనుక అఖండ మండలాకారం వ్యాప్తమైన చరాచరం యత్ పదం దర్శితమైన తస్మై శ్రీ గురుదేవన మనం. ఈ మానవ శరీరంలోనే కాదు, యాటమ్ కి కూడా, హైడ్రోజన్ యాటమ్ కి కూడా ఈ 7 సెంటర్స్ ఉన్నాయి. చెట్టుకి ఈ 7 సెంటర్స్ ఉన్నాయి. రియల్ ఎక్స్పెరిమెంట్ అనమాట. ఒకడు తన ఇంటికి ప్యాకెట్ తెచ్చేవాడు అందరిని, ఎప్పుడు ప్యాకెట్లో గెలుస్తుండేవాడు, గ్యారంటీ అనమాట. ఎక్కడి నుంచి అవన్నీ మోసం చేయలేదు. కార్డ్ సర్వీస్ ఏమంటారు వాటిని, గ్యాంబ్లింగ్లో ఇక్కడ నుంచి సినిమాలు చూపిస్తుంటాడే. ఇంకా మాట గుర్తురావటం లేదు. కార్డు షార్పనింగ్ అంటాం ఇంగ్లీష్లో, ముక్కని తీసి మారుస్తూ ఉంటారు. అలాంటిది ఏం చేయటం లేదు. చివరికి ఇసుగెత్తిపోయి అతని స్నేహితులు అతను అడిగారు, నీ రహస్యం ఏమిటి అని. దేనికి రహస్యం? కార్డు ఎప్పుడు గెలుస్తూ ఉంటాడు, మోసం చేయదు. మరి రహస్యం చెప్పేస్తే నాకేం లాభం ఉన్నాడు? రోజు మీ దగ్గర నేను ఇంత గెలుచుకుంటున్నాను కదా, మరి రహస్యం చెప్పేస్తే మరి నేను నాకేం లాభం ఉన్నాడు? ఏమీ లేదు, రోజుకి మా దగ్గర నుంచి నువ్వు 5,000 6,000 దిద్దుతున్నావు కదా. నువ్వు ఆ రహస్యం చెప్పేస్తే నీకు ప్రతిరోజు మా అంతట మేమే తీసుకొచ్చి 10,000 ఇచ్చేస్తాము రూపులు. ఇంకేదంటే రహస్యం తెలిసాక న్యాచురల్గా ఇంకా వాటితో ఆడరు. కానీ వాళ్ళు ఏమంటున్నారు, రహస్యం తెలిసిన తర్వాత మేము ఆ రహస్యాన్ని ఫీల్ చేసుకుని మేము డబ్బు సంపాదించుకుంటాం, ఇంకో ఉరికిపోయి. సరే, ఆ మాట మీద నేను నిలబడితే నేను గ్యారంటీగా మీకు ఆ రహస్యం చెప్తానన్నాడు. ఏం చేసేవాడు అతను? అతను ఇంట్లో ఒక మనీ ప్లాంట్ తెచ్చుకున్నాడు. అతను ఎప్పుడు ఆ మనీ ప్లాంట్ దగ్గరే కూర్చుని అతను కాదే, ఆ మనీ ప్లాంట్ అతనికి చెప్పేది ఎదుటి వాళ్ళ చేతిలో ఏ ఆకులు ఉన్నాయి, అంటే దాన్ని ఏమంటారు, కాచుకున్నాయి. ఇట్ ఇస్ పవర్. చెప్పేది మనకు ఉపయోగించుకోవడానికి కాకే కాక ఉపయోగిస్తున్నాడు.
రియల్ గా జరిగినటువంటి సంగతి అనేది దీనికి రాధర్ పేరు నాకు గుర్తులేదు కానీ రెండు వాల్యూమ్స్ లో వచ్చేది ఏ సెట్ బిహైండ్ ది ఐరన్ కర్టెన్ రష్యాలో జరిగింది. రష్యాని కమ్యూనిజం లో మనం ఎప్పుడు కూడా ఐరన్ కర్టెన్ అంటూ ఉంటాం. అంటే అమెరికా నుంచి ఉన్నటువంటి ఇద్దరు సైకలాజికల్ అండ్ ఎనలాజికల్ డాక్టర్స్, ఇద్దరు భౌతిక శరీర డాక్టరు మనోవైజ్ఞానిక మనస్థిత డాక్టర్, వాళ్ళిద్దరూ కలిసి ఆ పుస్తకం రాశారు బిహైండ్ ది ఐరన్ కర్టెన్, రష్యాలో జరిగే చమత్కారాలు. వేదవ్యాస గారు దాని మీద ఆధారపడి రెండు మూడు పుస్తకాలు ఇదే పేరుతో రాశారు తెలుగులో. వేదవ్యాస అయ్యే ఋషి గురించి నేను మాట్లాడుతుండే. అంటే ఇందుకు చెప్తున్నాను అర్థమవుతుందా, ఒక చెట్టుని మీరు ఉపయోగించుకుంటే మీరు అనేక మ్యాజిక్లు చేసుకోవచ్చు. ఆఫ్రికాలో ఇప్పటికీ కూడా ఒక ఆనవాయితీ ఉంది, పల్లెటూళ్ళల్లో అడవుల్లో పక్కన ఉన్నటువంటి దగ్గరగా ఉన్నటువంటి ఒక ఊరికి సామాన్లను కొనుక్కోవడానికి వెళ్తూ ఉంటారు. ఆ పల్లెటూరులో లిస్టు రాసిస్తారు, వారానికో రెండు వారానికో ఒకసారి వెళ్ళి ఆ సామాన్లు కొనుక్కుని వస్తూ ఉంటారు. మర్చిపోతే ఏదైనా ఒక వస్తువు చెప్పటం వెళ్ళిన వాడికి, ఆ ఊళ్ళో ఒక చెట్టు ఉంది ఆ చెట్టుకి చెప్పేస్తారు, వాడు కొనుక్కుని వస్తాడు. అలాగే తులసిని ఉపయోగించుకోండి, తులసిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి మీకు తెలీదు. చనిపోయేటటువంటి వ్యక్తి తులసి నీళ్ళు పోస్తే బతుకుతాడు, మీకు తులసి ఎలా పోయాలి. అందువల్ల లాస్ట్ మిస్ అన్నమాట తులసి నీళ్ళు పోయటం. తులసి నీళ్లు చనిపోయే వాడికి పోయితే ఎందుకంటే నువ్వు సత్యబాబు అని చెప్పడానికి కాదు, యాక్చువల్ గా తులసి నీళ్లు పోస్తే ఎక్స్ట్రీమ్ కేసుకి వెళ్ళకపోయితే వాడు బతకాలి. తులసిలో ఆ తులసి శక్తి ప్రదర్శన చేసేటువంటి స్త్రీ ఏ ఇంట్లో ఉంటుందో, ఆ ఇంట్లో రోగాలు రావు. తులసిని ఉపయోగించుకోవటం నేర్చుకుంటే తులసి శక్తి పెట్టుకుంటే వెళ్ళాము. నేను కంప్యూటర్ వాడటం ఉంటానని నాకేమొచ్చంటే ఏబీసీడీ కొట్టడం ఉంది, ఎందుకంటే పెద్ద ఏం కాదు, మిగతా ఏమైనా కావాలంటే మా కంప్యూటర్ ఎక్స్పర్ట్స్ తెలుస్తూ ఉంటాను. మొన్ననే పాపం నాకేదో కాదు కాకపోతే కంప్యూటర్ ఎక్స్పెక్ట్ అంటే నేను దాని మీద మౌస్ తీసుకొని తీసుకుంటే నువ్వు తప్పు పని చేశావు, నాకు నీ మీద కోపం వస్తుంది, ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ అంటుంది మీకు వస్తుంది అవునా. అప్పుడు ఈయన గారిని చెప్పుకుంటాను, బాబు అది మోసం చేస్తుంది, నా పనులన్నీ ఆగిపోయాయి. కానీ నేను అలా వెళ్ళి వచ్చాను కరెక్ట్ అయిపోయింది, అదే కంప్యూటర్ నాకేం చేత కాలేదు తనకి చేత, అదే తులసి చెట్టు మనకేం చేత కాదు కానీ అదే తులసి చెట్టును ఉపయోగించుకుంటే ఎన్ని అద్భుతాలు వస్తాయి. కనీసం అది ఇంట్లో ఉంటే కాదు ఓజోన్ లేయర్ పెరుగుతాయి, ఆక్సిజన్ కంటెంట్ పెరుగుతాయి అని సైంటిస్ట్ ఇప్పుడు చెప్తున్నారు. ఇక్కడ కనీసం ఈ క్లాస్ విన్న తర్వాత మీరు ఇంట్లో తులసి చెట్టు లేకపోతే ఓ తులసి చెట్టు పెట్టుకున్నా ఈ క్లాస్ నేను కూడా ధన్యులు అయిపోయినట్టే. కనీసం మీరు ఆచరిస్తే లాభం ఎన్ని లాభం ఏంటి, ఇది లాభం ఏంటి ఇదంతా మీరు. కానీ ఎందుకు చెప్తున్నాను నేను ఇది, తులసి చెట్లు వీటి యొక్క లాభాలను ఉపయోగించుకునేటటువంటి వ్యాకృతి ఏమైంటుంది, భూవ భూ ఖనిజ స్థూల జగత్తులో, భువ పురుష జగత్తులో, స్వ ఏ జగత్తులో ఉంటుంది, జంతు జగత్తులో. జంతువులను ఉపయోగించుకోవటం అనేది చేత కాదు, జంతువులను ఉపయోగించుకోవటం చేత కాదు మనకి. ఒక దత్తాత్రేయుడు, ఒక కృష్ణుడు వీళ్ళు ఆవులను ఉపయోగించుకుని అస్థితికి వెళ్ళిపోయారు జగద్గురు శక్తి. మనం ఆవులను ఉపయోగించుకోకుండా గేదెను ఉపయోగించుకుని గేదె యొక్క మానసిక స్థితికి వెళ్ళిపోతాం మహిళాస్త్రం అంతే కదా. ఆవు పాలు తాగకూడదు, ఆవును ఉపయోగించుకోకూడదు. ఏ పాలు తాగాలి, అవ బలం వస్తుంది బాపేలో పోయి బికం పాపలేదు. దాని మీద మన బుద్ధి ఆధారపడి ఉంటుంది కనుక దేవతా శక్తుడికి ఒక వాహనం ఉంటుంది, ఇట్స్ నో హౌ టు యూజ్ ఇట్, వాహనాన్ని ఉపయోగించుకోగలిగితే. లాస్ట్ టైం నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక వ్యక్తి నాకు కారు తాళం చూపించాడు, నాకు ఇష్టం నేను కారు వాడుకోవాలి ఇద్దన్నా
నేను శ్రీవన్ శర్మ ఆచార్య శిష్యుని. కార్యంలో వాట్సాప్ తిరగలేదు, కానీ అసలు కారణం ఏంటి అర్థమైందా మీకు? అందులో వాహనం ఉంటే సరిపోదు, వాహనాన్ని నడపగలగాలి. అంతేకాదు ఈ దేవతా శక్తుల యొక్క వాహనాలలో ఈ స్వహ అనేటువంటి వ్యావృతి పనిచేస్తుంది. మీరు ఒక్కొక్క దేవతా శక్తి యొక్క వాహనం మీద ఆ వాహనాన్ని కనుక మీరు ఉపయోగించుకోగలిగితే ఆ శక్తి మీలోకి వెహికల్ ద్వారానే కదా వస్తుంది. కరెంటు రావాలి అంటే ఒక వెహికల్ ఉండాలి కదా, ఒక ఏంటంటే అది ఒక వైర్ ఉండాలి కదా, ఒక మీడియం ఉండాలి కదా. అంతేకా ప్రకృతిలో ఉన్నటువంటి దేవతా శక్తులు మీలోకి అవతరణ చెందాలి అంటే మనము యానిమల్స్ ని కనుక 84 లక్షల యూనిలలో పరిభ్రమించి అన్ని రకాలైనటువంటి జంతు శరీరాలను ధారణ చేసుకుని ఆ సంస్కారాలన్నీ మనలో ఉంచుకుని ఈ అద్భుతమైనటువంటి మానవ శరీరాన్ని పొందాము కనుక ప్రతి యానిమల్ యొక్క సంస్కారాలు మనలో ఉన్నాయి. మీరు ఏ దేవతాశక్తిని దింపుకోదలుచుకుంటే మీలో ఉన్నటువంటి ఆ జంతు సంస్కారాలను మీరు నిద్రలేపాలి. అది చెప్పటానికి దేవతాశక్తులకి వాహనం చూపిస్తే వినాయకుడు ఎందుకు మీరు ఎలా కూర్చుంటాడు అని అడుగుతారు. మీకు తెలిస్తే కాదు మీలో ఉన్నటువంటి ఎలుక యొక్క సంస్కారాలు మీరు లేపగలిగితే వినాయకుడు యొక్క శక్తి మీలోకి ఆటోమేటిక్ గా దిగుతుంది. ఆవు యొక్క సంస్కారాలు మీలో పెంచుకోగలిగితే కృష్ణుడు కానీ దత్తాత్రేయుడు యొక్క సంస్కారాలు మీలో దిగుతాయి. ఆదిత్య ఆ సైన్స్ ఇది చేతనత్వం యొక్క విజ్ఞానం. ఆ సైన్స్ తెలియకుండా నేను ఫోటో పెట్టేసుకున్నాను చేస్తున్నాను వస్తుంది రిజల్ట్ రాగంటల్లే టైం పడుతుంది, అంత ఓపిక మనకి లేదు. ఈ టెక్నాలజీ తెలుసుకుని ఈ విధానాలను తెలుసుకుని మన శరీరంలో ఉన్నటువంటి ఆధిపత్యం వెలుపు తెలుసుకుంటే ఈ చక్రాలలో కనిపిస్తుందిగా అందరికీ సత్యం జన లం గురించి చెప్పటం లేదు, జాగృతుల గురించి భూత్ భువ స్వహ మహ జన తప సత్యం ఇవి ఆ జాగృతులు. ఇందుకు దీన్ని జాగృతులు అంటాం, వ్యాపించి ఉంటాయి కనుక. చెట్టులోనూ 7 సెంటర్స్ ఉన్నాయి, అందుకే జంతువుల్లోనూ 7 సెంటర్స్ ఉన్నాయి, ఋషులలోనూ 7 సెంటర్లు ఉన్నాయి, దేవతల్లోనూ 7 సెంటర్స్ ఉన్నాయి. అందువల్ల ఈ మొత్తము ప్రపంచము కూడా 7 శక్తిధారల్లోనే జీవిస్తూ ఉంటుంది కనుక మన జీవితం 7 గ్రహాలతోనే నిర్మించి ఎవరైంది మానవుడి యొక్క జీవితం, ప్రపంచం యొక్క జీవితం కాదు. అంచేత మన జీవితం ఎప్పుడు కూడా 7 రోజుల్లోనే కంప్లీట్ అవుతూ ఉంటుంది. మీరు ఎన్ని కోట్ల సంవత్సరాలు యుగాలు లెక్క పెట్టినా ఫండమెంటల్ యూనిట్ ఏంటంటే 1 వీక్. ఒక వారం కంటే కాలాన్ని కొలవటానికి మీకు పెద్ద టైం లేదు అంతే కదా. ఆ 1 వీక్ యొక్క మల్టిపుల్స్ ని మీరు సంవత్సరాలు అనుకోవచ్చు, యుగాలు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. అంచేత పరిస్థితే కాదు 7 రోజుల్లో చచ్చిపోయేది, మనం కూడా ఏదో ఒక 7 రోజుల్లో చచ్చిపోతాం. పుట్టడం కూడా 7 రోజుల్లోనే పుడతాం. సోమవారం నాడైనా పుట్టాలి మీరు, అలాగా 7 రోజుల్లోనే పుట్టాలి మీరు, కావటమైనా తప్ప. దేని మీద బేస్ అయ్యింది అంటే దీని మీద బేస్ అయినటువంటి విజ్ఞానాన్ని మనం పూర్తిగా మర్చిపోయాం. అందుకని వాస్తు ఎస్ట్రాలజీ ఆయుర్వేదం తెలియనటువంటి వాడు ఆధ్యాత్మిక వ్యక్తి కాడు. ఆధ్యాత్మికత గురించి మీరు ఎప్పుడైతే నేర్చుకోవటం మొదలెడతారో మీకు తెలియకుండా ఈ విజ్ఞానం అంతా వస్తుంది, ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, సైడ్ ప్రోడక్ట్ కింద. అన్నిటికంటే అద్భుతమైనటువంటి మెరికలు ఏంటి అంటే గాయత్రి మంత్రోచ్చారణ వీటన్నిటినీ యాక్టివేట్ చేయటమే కాకుండా మన శరీరంలో వీటిని కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలతో పాటు లింకి చేసేటటువంటి ఇంకొక ఏడు ఏడు కేంద్రాలను యాక్టివేట్ చేస్తుంది. అది అక్షరజ్ఞానం. ఇది ఏడు కదా, జ్ఞానేంద్రియాలకి ఏడు సెంటర్స్ ఉంటాయి, కర్మేంద్రియాలకి ఏడు సెంటర్స్ ఉంటాయి. వాటిని ఉపస్థికలు లేక మర్మస్థానాలు అంటాం గాయత్రి మహావిజ్ఞానంలో. ఈ వర్డ్స్ పడతాయి, ఆ టెక్నికల్ వర్డ్స్ గురించి మీరు వరీ కావక్కర్లేదు. మీరేమని చెప్పుకోవచ్చు దానికి, ఈ ఏడు సెంటర్స్ మన వెన్నుపూస ఉన్నటువంటి దానివి, ఇది డైరెక్ట్ గా బ్రెయిన్ లో లింకప్ అయి ఉంటాయి. జ్ఞానేంద్రియాల నుంచి వచ్చినటువంటి రియాక్షన్స్ దీని ద్వారా పైకి వెళ్ళి అక్కడ నుంచే మళ్ళీ మీ కర్మేంద్రియాలకి రియాక్షన్కి మెసేజ్ పంపిస్తూ ఉంటాయి. దానికి మోటార్ నెర్వ్స్ అంటారా, ఎఫరెంట్ నెర్వ్స్ అంటారా, ఏం నెర్వ్స్ అంటారు అనేటటువంటి దాని గురించి మనం గాబరా పడవచ్చు. ఎందుకంటే పదజాలం పెంచుకుంటూ పోయే కొద్దీ మీరు ఇరుక్కుపోతారు, అసలు సబ్జెక్ట్ పోతుంది. మనకి పదజాలం అవసరం ఏంటి? మీకు తెలియాల్సిన పని ఏంటి అంటే ఈ సెవెన్ సెంటర్స్ మీ ఇందులో ఉన్నాయి, వెన్నుపూసలో ఉన్నాయి. ఈ వెన్నుపూసలో అనేక నాడీ సముదాయం బయటకు వస్తూ ఉంటుంది. కొన్ని జ్ఞానేంద్రియాల ద్వారా లింక్ అయిపోయి ఉంటాయి, కొన్ని కర్మేంద్రియాల ద్వారా లింక్ అప్ అయి ఉంటాయి. అంటే జ్ఞానేంద్రియాలకి ఏడు సెంటర్స్ ఉంటాయి, కర్మేంద్రియాలకి ఏడు సెంటర్స్ ఉంటాయి. అంటే మొత్తం ఎంత? ఏడు ప్లస్ ఏడు ప్లస్ ఏడు 21. అంటే ఈ 21 ప్లస్ ఈ మూడింటిని కనెక్ట్ చేసేటటువంటి బ్రెయిన్ లో ఉన్నటువంటి స్పెషల్ 3 సెంటర్స్ మొత్తం కలిపి అంటే 24. అది ఆ 24 అక్షరన్యాసం. మీ బాడీ ఇంతకంటే ఎక్కువ సెంటర్స్ లేవు పని చేయించడానికి. మీకు ఎందుకంటే మీ బాడీ యొక్క పినకిల్ చరమోత్కృష్టమైనటువంటి స్థితి ఏంటి అంటే ఈ 24 సెంటర్స్.
ఓం భూర్భువస్వ తత్ సరితురు వరేణ్య భర్గో దేవస్య ధీమహి హియో యోన ప్రచోదయాత్. మీకు తెలిసినా తెలియకపోయినా ఈ అక్షరాలను మీరు ఉచ్చారణ చేస్తున్నప్పుడు అది పెద్ద అక్షరజ్ఞానం. అక్షరజ్ఞానం బ్రెయిన్ లో ఉన్న మూడు ఇవి, భూ భువ స్వహ సెంటర్. దాన్నే లలితాదేవికి చంద్రవంకగా, శివుడికి చంద్రవంకగా. నేను ఆ సింబాలిజం వైపు గాయత్రి మహావిజ్ఞం చెప్తున్నప్పుడు వెళ్ళ తెలుసుకోలేదు, కానీ ఇట్ ఈస్ ఎ ప్యూర్ సైన్స్. సైన్స్ ని మీరు ఎలా చదువుకుంటారో అదే విధంగా ఈ విద్యను మీరు నేర్చుకుంటే ఖచ్చితంగా చెప్పబడినటువంటి ఫలితాలు మీకు సంవత్సరం 2.5 సంవత్సరాలలో రావటం మొదలెడతాయి. ఇంకా మీరు ఋషి అవుతారా, మహర్షి అవుతారా, రాజేష్ అవుతారా, దేవస్ అవుతారా, బ్రహ్మర్స్ అవుతారా, ఇంకా అది మీ సీరియస్నెస్ మీద ఆధారపడదు. కానీ 1 సంవత్సరం 2 సంవత్సరాలలో మాత్రము మీరు రోజుకి 1 గంట గాయత్రి మంత్రము అక్షరన్యాసాన్ని మనస్సులో పెట్టుకు చేయగలిగితే అది చాలా ఇంపార్టెంట్. మీరు శ్రమపడాలి. నేను కష్టపడలేవండి, మాకు గుర్తుండటం లేదు అంటే ఏముంది, ఒకరోజు కష్టపడితే వచ్చేస్తుంది మీకు. కేవలం ఒకరోజు మీరు కష్టపడితే చాలు. ఓం భూ, కానీ ఇది కొంచెం ప్రింటింగ్ లో ఏం చేయాలంటే ఇది కొంచెం ఇక్కడ పెట్టాలి మీరు. అర్థమైంది కదా? కొంచెం అంటే ఇక్కడ లేదు, శిరస్సు పైన ఉంటుంది, కొంచెం పైన. రే న్యం భర్గో దే వ్య ధీమ యో యో నః ప్ర చో ద యా త. సర్కిల్ అర్థమైంది కదా? మళ్ళీ చూసుకోండి. ఓం భూర్భువస్వ తత్ స వి తుహు వ రే న్యం భర్ గో దే వ క్య ధి మ హి ధి యో యో నః ప్ర చో ప్ర చో ద యా త. మీకు తెలిసినా తెలియకపోయినా ఇక్కడ ఉన్నటువంటి సెంటర్స్ మీరు ఆ మాట ఉచ్చారణ చేస్తూ ఉంటే అక్షరాలు అట్లా వైబ్రేట్ అవుతాయి. ఎందుకు వైబ్రేట్ అవుతాయి అక్కడ? నెక్స్ట్ స్లైడ్. ఇది కాదమ్మా చక్రాలు అక్షరాలు ఉన్నాయే సంస్కృతంలో 50 అక్షరాలు ఉన్నాయి ఈ 50 అక్షరాలు కూడా మన వెన్నుపూసం మీద ఉన్నటువంటి ఆ 7 చక్రాల్లో ఉన్నాయి ఎలా ఉన్నాయో చూపిస్తున్నాడు చూడండి ఇది ఏ చక్రమో మీరు చెప్పగలరా విశుద్ధి చక్రం ఎక్కడుంటుంది ఇది చోట్ల ఉంటుంది అక్కడ ఎన్ని ఉన్నాయి 16 దళాలు ఉన్నాయి 16 దళాలు 16 స్వరాలు కానీ ఈ 16 స్వరాలలో రు ఇవి 2 4 తీసేస్తే ఎన్ని ఉంటాయి 16లో 4 తీసేస్తే 12 ఆ 12 ద్వాదశాదిత్యులు అంటాం మనం ఆ ఇ ఏఐ ఓ ఔ అమ్మా ఇవి ద్వాదశాదిత్యుల్లాగా పనిచేస్తూ ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క నెల పనిచేస్తూ ఉంటుంది మీ శరీరంలో 12 నెలల్లో మీ జీవితాలు మారిపోతూ ఉంటాయి ఈ స్వరాలను కనుక మీరు ఉపయోగించుకోగలిగితే ఆ నెలకి సంబంధించినటువంటి స్వరాలని మీరు చాలా హాయిగా ఉంటారు ఈ స్వరాలు ఎప్పుడైతే వాటిని ఏమంటారు ఆల్ఫాబెట్స్ లో వదిలిస్ తెలుగులో ఏమంటారు వాటిని స్వరాలు హల్లులు అచ్చులేమో స్వరాలు హల్లులు అంటే కాకాగాక అంతే కదా అదే నేను చెప్పాను కదా మనం తెలుగు వాళ్ళమో తెలియదు ఇంగ్లీష్ వాళ్ళమో తెలియదు అసలు తెలుగు పూర్తిగా రాదు ఇటు ఇంగ్లీష్ పూర్తిగా రాదు ఇక్కడ చూడండి అనాహత చక్రం ఎక్కడుంది ఈ లెటర్స్ మీరు ఎప్పుడు పలికినా ఈ చక్రం దగ్గర వైబ్రేషన్స్ వస్తాయి మీకు కానీ ఈ వైబ్రేషన్స్ రావాలి అంటే కాతో పాటు ఆ కలిపితే ఈ 2 దళాలు కదులుతాయి కాతో పాటు కా అనాలనుకోండి అప్పుడు ఏమేమి దళాలు కలుగుతాయన్నమాట ఈ దళము ఈ దళము అంటే ఎందుకు చెప్తున్నాను అంటే మీరు అక్షరాలు ఉచ్చారణ చేస్తున్నప్పుడు ఈ దళాలు కదులుతేనే మీరు అక్షరాలు ఉచ్చారణ చేయగలరు ఈ దళాలు కదలకపోతే మీరు అక్షరాలను ఉచ్చారణ చేయలేరు కనుక మీరు అన్ని అక్షరాలు ఉచ్చారణ చేయగలుగుతున్నారు కనుక ఆల్రెడీ మీకు చక్రచక్ర జాగరణ జరిగిపోయి ఉన్నది మీరేదో గాయత్రి సాధన కుండలి జాగరణ ఎలా చేయాలో మార్చాలని అనేసి నేనేం చెప్పేది చేసుకోండి బాగా చేసుకోండి ఆ కుండలిని జాగరణ చేయించే గురువు దగ్గరికి వెళ్ళి అనేక సంవత్సరాలు శుశ్రూష చేయండి వాడికి జాగరణ జరిగిపోయింది మీకు జాగరణ జరిగిపోయింది అది వాడికి తెలియదు మీకు తెలియదు కొంచెం ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎవరిని క్రిటిసైజ్ చేయడానికి నేను చెప్పటం లేదు సైన్స్ లో ఆ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ మీకు ఉంటే మీరు మోసపోరు ఎందుకంటే ఇప్పుడు అసలైన గురువు ఎవడో ఏది ఏదో మనకి తెలియదు ఈ బ్యాక్గ్రౌండ్ మీకు ఉండాలి థియరిటికల్ సైన్స్ మీకు తెలిస్తే కనీసం మీకు ఒక గ్యారంటీ ఏంటి అంటే కుండలిని జాగరణ నేను చేసుకోక్కర్లేదు అనేటటువంటి ఒక ధైర్యం మీకు వచ్చేస్తే ఈ క్లాసు సఫలమైనట్టే రాజమండ్రిలో 1984లో అనుకుంటాను నేను ఒక ఇలాగే గాయత్రి సాధన క్యాంప్ పెట్టాను ఈరోజు థీరీ చెప్తున్నాను అప్పుడు 9 రోజుల పాటు ప్రాక్టికల్స్ చేయించాను ప్రాక్టికల్స్ చేస్తుంటే ఒక వ్యక్తి వచ్చాడు అద్భుతమైనటువంటి పర్సనాలిటీ ఈనాటికి నాకు గుర్తుంది ఆ వ్యక్తి మెరిసిపోతున్నాడు ప్యూర్ ఇండియన్ స్టైల్ పిలక చల్లటి చుట్టూ పెద్దవాడు వయసులో నిజంగా బంగారం లాంటి ఛాయ నడుచుకుంటూ వస్తే నిజంగా లేచి నమస్కారం పెట్టాలనిపించే స్థితిలో ఉన్నాడు నేను లేచి నమస్కారం పెట్టుదనేమో అప్పుడే అతను నోరు జారే ఏం చెప్పాడంటే మాస్టారు మీ దగ్గరికి నేను వచ్చాను 3 ఏళ్ళు అయింది నాకు కుండలిని జాగ్రత్త జరిగి ఏం చేయాలో అర్థమవటం లేదు నేను లాగనే ఇంకా హాయిగా కాలు మీద కాలు వేసి కూర్చున్నాను ఇచ్చేత నీకు తెలుసా కుండలిని జాగ్రత్త జరిగా కూడా నీకు సంశయాలు ఉన్నాయి అంటే ఈ కుండలిని జాగ్రత్త జరగలేదు నువ్వు భ్రమ పడుతున్నావు అని అర్థం చాలా మంది నాకు చెప్తారు మాస్టర్ నేను కళ్ళు మూసుకుంటే ఇక్కడిక్కడేదో అయిపోతుంది చూ లాగుతుంది చుం లాగుతుంది మంచిదే దేర్ ఆల్ గుడ్ సైన్ కానీ అదేమి కాదు అది అది ఓపెన్ అప్ అవుతే ఏం జరగాలి అంటే మీ మూలాధారములో కనుక ఆ కుండలిని శక్తి ప్రవేశిస్తే మీకు దివ్యమైనటువంటి గంధాలు తెలియాలి. ఇంకేత మూలాధార యొక్క శక్తి ఏంటి? స్వాధిష్టానంలో కనుక కుండలిని శక్తి వెళ్తే దివ్యమైనటువంటి రుచులు మీకు అనుభూతిలోకి రావాలి. మీకే కాదు, మీ పక్కన ఉన్న వాడికి రావాలి. మీరు ఎవరికి అనుభూతి ఇవ్వదలుచుకుంటే వాడికి రావాలి. దివ్యం దదామి చేసేట్టు పశ్చిమే యోగ మనిషిరం. ఆ స్థితిలో ఉన్నవాడు ఆ రుచి మీకు అందజేయగలడు. అది గుర్తుంచుకోండి. కష్టి ఎప్పుడైనా కూడా మీకు వస్తే ఇట్స్ ఓకే. అది తప్పు అని అంటే లేదు, అది ప్రాంతం నేను అంటే లేదు. కానీ ఇంకా మీరు మార్గంలో ఉన్నారు, పక్వానికి రాలేదు. మీరు తొందరపడితే పక్వ స్థితికి రాకుండా ఆగిపోవచ్చు. ప్రమాదం ఏం జరగదు, ఆ పక్వ స్థితికి రాకుండా ఆగిపోతారు అంతే. మళ్ళీ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఏ ఆధ్యాత్మిక సాధన చేసినా మీకు కష్టాలు వచ్చాయి దానివల్ల అని ఎవడు ఎంత గొప్ప గురువు చెప్పినా వాడిని షూట్ చేసి పారేయటం చాలా మంచిది. నెవర్ హ్యాపెన్. నేను మామిడి చెట్టు నాటైన మాట్లాడు, అదేంటో ముళ్ళు వస్తున్నాయి అందులోంచి అని ఎవడైనా అన్నాడు అనుకోండి, ఏమంటారు మీరు? అన్ని రెండు, వాడు నాటింది ముళ్ళ చెట్టు అయి ఉండాలి, లేకపోతే వాడికి బుర్ర లేదు అనుకోవాలి. మామిడి చెట్టు నాటితే ఏమొస్తుంది? మామిడి చెట్టు వస్తుంది. రాలేదు, నువ్వు కరెక్ట్గా నాటలేదు, ఏమవుతుంది? చెట్టు రాదు. ముళ్ళు మాత్రం గ్యారంటీగా రావు. కానీ నేను మంచి పని చేశాను, నాకు ఇన్ని బాధలు వచ్చాయి అని ఏడుస్తారు ఏంటి? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? మీకు అర్థమవుతుంది ఎక్కడైనా అసలు ఆ బెండలోంచి బయటపడింది. నెవర్ హ్యాపెన్. స్వల్పం అప్యక్ష ధర్మస్య త్రాయతే మహతో భయ. ఒక చిన్న మంచి పని చేస్తే పెద్ద పెద్ద బాధలు పోతాయి, భయాలు పోతాయి అని శ్రీకృష్ణుడు చెప్తూ ఉంటే, నేను లలిత చేశాను, నాకు బెట్టి కొట్టింది సార్, ఇంకా లలిత తెలిసి ఇదే పని, నీ ఎప్పుడు తప్పు చేస్తావో నీ నెత్తి మీద పడుకుని నీ పీక పిచ్చుకేయటం. మీరు ఆ భ్రమను పోగొట్టుకోవాలి. ముందు గాయత్రి మంత్రము ఆ శక్తి ఇస్తుంది, ఆ ధైర్యం ఇస్తుంది మీకు. నథింగ్ హ్యాపెన్. మరి అయిన వాళ్ళు ఉన్నారు కదా, దానివల్ల అవలేదు, ఇంకో దానివల్ల వస్తుంది. అదే ఆ ధైర్యం కనుక మీరు ఈ క్లాసుల వల్ల తీసుకోగలిగినా నాకు చాలు. ఎప్పుడు నమ్మకండి, ఎవడు చెప్పినా కూడా నేను మంచి పని చేస్తే చెడు ఫలితం వస్తే వాట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్. నేను పంచదార వేస్తే ఉప్పుగా ఉందండి అంటే రెండే కారణాలు అయి ఉండాలి. నువ్వు పంచదార వస్తే ఉప్పు తిని ఉంటావు, కనుక అవుడే ఏం చేయలేదు. ఎందుకంటే చాలాసార్లు మన ఇంట్లో కూడా జరుగుతుంటాయి కదా, పంచదార వస్తే ఉప్పు వేసేసుకుంటాం. అదేంటుందండి, పంచదార వేసుకుంటే ఉప్పుగా ఉంది అనవు. ఏం జరిగి ఉంటుంది, నువ్వు పంచదార వేసుకోలేదు, ఉప్పు వేసుకున్నావు. అర్థమైనా ఏం చెప్తున్నాను, ఎప్పుడు నమ్మకండి మీరు. ఆధ్యాత్మిక జగత్తులో వస్తే మీకు సుఖాలే వస్తాయి, కరెక్ట్గా నాటుకోలేకపోతే రిజల్ట్ రాదు. ఫలితం రాదంటే కష్టాలు మాత్రం గ్యారంటీగా రావు. మరి ఎప్పుడు ఎక్కడ ఈ దుష్ప్రచారం జరిగిందో మాత్రం నాకు అర్థం అవటం లేదు. కానీ నాకేమనిపిస్తుందంటే రాక్షసుల యొక్క లక్షణం ఏంటి అంటే పూజలు ఉపాసనలు చేసే వాళ్ళకి అడ్డుపడతాం. అంతేత ఇది వరకు రావణాసురుడు కాలంలో ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా ఇప్పుడు ఈ రూపంలో వచ్చి మీరు పూజలు అవి చేస్తూ ఉంటే మీరు చేయకుండా ఉండటానికి ఆ రాక్షసులు అడ్డు తగులుతున్నారు అని నేను అనుకుంటున్నాను. అది వాళ్ళ యొక్క రాక్షసీ ప్రవృత్తి సూచిస్తుంది తప్ప మీ యొక్క ఫాల్ట్ కాదు. నెవర్ ఇట్ హ్యాపెన్స్. అది మాత్రం ధైర్యంగా ఉండండి. మీరు సింపుల్ లాజిక్ అది అక్కడ. దానికి నేనేదో ఆధ్యాత్మిక శక్తితో మా గురువు యొక్క అనుగ్రహంతో ఏం నేను చెప్పడం లేదు. సింపుల్ లాజిక్. నాటు కోసుకో, నువ్వు ఏది నాటుకుంటావో అదే కోసుకుంటావు. అంచేత గాయత్రి మంత్రం చేయటం మొదలెట్టుగానే ఏంటో తలనొప్పి వచ్చేసింది మాట్లాడు. ఉన్న రోగాలు పోతాయని చెప్తూ ఉంటే గాయత్రి మంత్రంతో తలనొప్పి వచ్చిందంటే అర్థం ఏంటనమాట, ఇదివరకు ఉన్నటువంటి ఏ చెడు సంస్కారం ఏదో పోతున్నాయా ఆనందించండి. హోమియోపతి మందు వేసినప్పుడు చాలాసార్లు ఏం చెప్తారు అంటే అగ్రవేషన్ వస్తుంది అని. వస్తే మంచిది అది. అంటే అర్థం ఏంటి, మీలో ఉన్నటువంటి చెడు పోతుంది. అంతే తప్ప చెడు మందు వల్ల రాలే, మీలో ఉన్న ఆల్రెడీ చెడు వల్ల వచ్చింది. ఈ మందు ఏం చేసింది అంటే, ఈ మంత్ర జపం ఏం చేసింది అంటే ఆ చెడుని తీసింది. అది అర్థం చేసుకోండి తప్ప ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశించిన తర్వాత బాధలనేవి ఉండవు. అసంభవం. ఇంకట ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ మూలాధార చక్రము వాచ చాచ ఇక్కడ బా నుంచి మం మం ఎం ఎం లం ఇలాగా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తే ఇక్కడ 4 అక్షరాలు, ఇక్కడ 6 అక్షరాలు 10, ఇక్కడ 10 అక్షరాలు 20, ఇక్కడ 12 అక్షరాలు 32. ఈ 32 అక్షరాల యొక్క ఉపయోగమే భౌతిక జగత్తులో మీకు చాలా ఉపయోగపడుతుంది. అందుకని లలితా సహస్రనామంలో ఈ 32 అక్షరాల యొక్క శక్తి ధారణని స్పెషల్గా ఉపయోగించుకుంటాం. ఆ లలితతో పాటు ఎప్పుడైతే ఈ 16 కూడా కలుస్తాయో, షోడశీ విద్య మీకు కలుస్తుందో, గాయత్రి మంత్రం అవుతుంది. అంతేత లలిత గాయత్రి మంత్రం యొక్క స్థూల స్వరూపము. రివర్స్ లో మనం చెప్పుకుంటే ఆధ్యాత్మిక జగత్తులో గాయత్రి మంత్రం యొక్క సూక్ష్మ శరీరము లలిత. అంతేత గాయత్రి చేస్తే లలిత ఏమవుతుంది, లలిత చేస్తే గాయత్రి ఏమవుతుంది, రెండు ఒకదానికొకటి బొమ్మ బొరుసు లాగా లింకప్పై ఉంటాయి. అంటే గాయత్రి చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా లలిత చేస్తావు, నువ్వు లలిత చేస్తూ ఉంటే గాయత్రి చేస్తావు. ఏ గాయత్రి? ఓంపూర్ భోత్వ కాదు, కయ్యం కాదు, ఈ గాయత్రి గురించి మాట్లాడుతున్నాను, ఈ లలిత గురించి మాట్లాడుతున్నాను. నీ శరీరంలో ఉన్నటువంటి సెంటర్, దానిని ఉపయోగించుకోవటానికి ఋషులు తయారు చేసినటువంటి అక్షర న్యాసం అది. అది ఉన్నా లేకపోయినా కూడా మీరు ఈ శక్తిని మీరు ఉపయోగించుకుంటున్నారు. క్లియర్? నెక్స్ట్ స్లైడ్. గాయత్రికి మూడు శాపాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. బ్రహ్మశాపము, వశిష్ఠ శాపము మరియు విశ్వామిత్ర శాపము. ఈ శాపోద్ధారణ జరగకపోతే ఆ మంత్రము ఫలించదు అని అంటారు. కొంచెం ఆలోచిస్తే మనం అనుకుంటున్నటువంటి శాపాల గురించి ఇక్కడ చెప్పబట్టడం లేదు అని అర్థమవుతుంది. ఇంకేత ఈ బ్రహ్మ, ఈ వశిష్ఠుడు, ఈ విశ్వామిత్రుడు ఆ గాయత్రి మంత్రాన్ని ఉపాసన చేశారు. సృష్టి ఆదిలో బ్రహ్మ చేశాడు, సృష్టి మొదలెచ్చాడు, మధ్యకాలంలో వశిష్ఠుడు చేశాడు గాయత్రి మంత్రాన్ని, వశిష్ఠుడు అనే పదవి పొందాడు. దాని తర్వాత విశ్వామిత్రుడు మళ్ళీ ఆ వశిష్ఠుడి యొక్క ప్రేరణతోనే విశేషమైనటువంటి కండిషన్లో గాయత్రి మంత్రం చేశారు. అంటే బ్రహ్మ, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు వీళ్ళందరూ కూడా ఆ గాయత్రి మాత యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వ్యక్తులు కదా. వాళ్ళు శాపం ఇవ్వటం ఏంటి? ఏమైనా శాపం ఇచ్చారు వాళ్ళు, మా శాపము నుంచి నీకు ముక్తి లేకపోతే మంత్రం ఫలించదు అని. కానీ ఈ సెంటెన్స్ చదవండి మీరు. సెంటెన్స్ రైటా తప్ప? నేను చదవలేదు, చదివితే తగ్గొస్తుందేమో అని భయపడి. కరెక్ట్ అయిన ఆ స్టేట్మెంట్ తప్ప. పిల్లవాడు స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తూ ఉంటే తల్లి ఇలా చెప్పింది అనుకోండి, నాయన నీకు ఈత రాదు, నువ్వు గబుక్కుని దిగబాక అక్కడ ఈ కులానికి శాపం.